சதாசிவ சமாரம்ஹாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஆறவ அத்தியாயம் 32வ ஸ்லோகம். ஆத்மௌபம்யேன சர்வத்ர சமம் பஷ்யதி அர்ஜுன சுகம் வா யதி வா துக்கம் ச யோகி பரமோ மதஹ. நிதித்யாசனம் அனேட்டுவண்டி ஞான யோக சாதனம், அது செய்யடானிக்கு மார்க்கம் லேக பத்ததி செப்பேட்டுவண்டி அத்தியாயம் ஆறவ அத்தியாயம். ஆத்ம சம்யம யோகம் அண்ணம், ஆத்ம மனஸ்துனி சம்யமனம் சேசி ஆ மனஸ்துனி ஆத்மஸ்வரூபமுனந்து நிலப்படம். ஆத்மஸ்வரூபமுனந்து நிலப்படம் அண்டே ஆ மனசுலோ ஆத்மாக்கார விருத்தி ராவாலி. விருத்தி அண்டே ஆலோசனை. மனக்கு எண்ணோ ஆலோசனை வஸ்தாய் மனசுலோ, அநேக வஸ்துல குறிஞ்சி அநேக விஷயால குறிஞ்சி ஆலோசனை வஸ்தாய். ஆலோசனலன்னீ கூட அனாத்ம விஷயானிக்கு சம்பந்தின ஆலோசனலு. ஏ ஆலோசனை மனசுல வச்சினா கூட அவன்னி அனாத்மக்கு சம்பந்தே வஸ்தாய். ஆத்ம காணட்டுவண்டிது அனாத்ம. அட்டுவண்டி அனாத்ம விஷயாலு சிந்தனை செய்யணும் அலவாட்டு படி உன்னது மனசு சாஸ்திரம் சதவடானிக்கு முந்து. கானி ஒக்கசாரி மனம் மோக்ஷம் பொந்தாலி, மோக்ஷம் அண்டே ஆத்ம ஜானமே, ஆத்ம ஜானி பொந்தாலி, பொந்தின ஜானி மனசுல ஜீர்ணிச்சுக்கோவாலி அண்டே பத்ததி ஏமிட்டி அண்டே, ஏ ஆத்ம குறிஞ்சேத்தினு விண்ணாவோ குருமுகங்கா சாஸ்திரம் ద్వారా, ஏ ஆத்ம குறிஞ்சேத்தே நு விண்ணாவோ சத்தியமணி ஞானமணி அனந்தமணி சத்து சித் ஆத்ம அணி சைத்தன்யமணி உனிக்கு எருக்கு அணி விண்ணாம் கதா. ஆ ஆத்மஸ்வரூபம் அது நா நிஜஸ்வரூபம் அணி தெரிசுக்குனாம் கதா. ஆ விஷயால குறிஞ்சி மனசு ஆலோசனை செய்யாலி. ஜென்மலேனட்டுவண்டி ஆத்மனி நேனு, ஜனன மரணாலு லேனட்டுவண்டி ஆத்மனு நேனு, அந்தடா வியாபிச்சு உள்ளட்டுவண்டி ஆத்மனு நேனு, ஈ சரீரம் மனசு காணட்டுவண்டி ஆத்மனி நேனு அனி ஆத்ம லட்சணாலி மனசுல நெமரு வேசுக்கோவாலி. தான் அகண்டாக்கார விருத்தி அண்ணம் அண்டே கண்டமு காணட்டுவண்டி விருத்தி ஆலோசனை. ஆத்ம குறிஞ்சே சிந்தனை செய்யாலி. அலா செய்யகா 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 மனுஷிலோ தானு ஆத்மஸ்வரூபான்னு அனேட்டு நிச்சய ஜானம் வஸ்துது. தானிக்கு உதாரணம் ஏம் செப்பாம், மனம் பாலல்லோ பஞ்சதார வேஸ்தே ஒக ஸ்பூன் வேசினா, ரெண்டு ஸ்பூன் வேசினா, மூணு ஸ்பூன் வேசினா ருச்சி சூஸ்தே தப்பகா உன்னை பாலு தீப்பி ராலேது அண்டே ஏம் செப்பாம், மனம் நுவ் கலப்பாலி நாயன ஸ்பூன் பெட்டி கலிப்பித்தே வேசின பஞ்சதார பாலல்லோ கலிசி அது கலிசின தரவாத ஆ பாலு ருச்சி சூஸ்தே தீயகா உண்டாய். அதே விதங்கா மன மனசுலோ ஈ யொக்க சாஸ்திரான்னி ஆத்யாத்மிக வித்யனி ரங்கரித்தி போஷாம். 16 సంవత్సరాల நுஞ்சி போஸ்தூனே உன்னோம். உபனிஷத்துலு பகவத்கீத பிரகரண கிரந்தாலு அன்னி வினி ஆ యొక్క సారాన్ని మొత్తం కూడా రంగరించి లోపల మనసులో పోసాం. కానీ క్లాసులో పోస్తాం, అది అక్కడే ఉంటుంది. మళ్ళీ వచ్చే వారం దాకా, మళ్ళీ నెక్స్ట్ క్లాసులో కూడా కొంచెం పోస్తాం. స్వామిని మీరు బాగా చెప్తున్నారండి, చాలా సింపుల్ గా చెప్తున్నారండి అని చెప్పి పోస్తాం మనసులో. కానీ నెక్స్ట్ వీకే మళ్ళీ క్లాసుకు వచ్చినప్పుడే అది గుర్తుకొస్తుంది. చెప్పులు వేసుకోగానే మర్చిపోతాం. దాన్ని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి స్క్రూ చేయాలన్నమాట. నోట్స్ రాసిందని చదువుకోవడము లేక కూర్చొని నెమరు వేసుకోవడము ఆ వారం లోపల చేస్తే దాన్ని అఖండాకార వృత్తి అంటారు. అలా చింతన చేస్తూ ఉంటే ఇంటికి వెళ్ళినా ప్రతిరోజు క్లాసు వారానికి ఒక్కసారైనా కూడా మంగళవారం ఏమిటి డ్యూటీ, సోమవారం క్లాసు నెమరు వేసుకోవాలి. బుధవారం ఏమిటి డ్యూటీ, సోమవారం క్లాసు నెమరు వేసుకోవాలి. గురువారం ఏమిటి డ్యూటీ, శుక్రవారం, శనివారం, ఆదివారం, మళ్ళీ వచ్చే సోమవారం దాకా రోజు స్టిర్రింగ్ అనమాట, కలపాలి. అలా కలపరు అని చెప్పి తెలుసు కృష్ణ పరమాత్మకి. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం దాకా చూసారు ఎక్కడ చేసినట్టు కనపట్టాలని చెప్పి ఆయన 6వ అధ్యాయంలో చెప్తున్నారు, నాయన ఇట్లా చేస్తే కుదరదు, మీరు కూర్చొని రోజు ఆత్మ చింతన చెయ్యాలి, అది చదివిన తర్వాత చెయ్యాలి. ఎలా చెయ్యాలంటే చక్కగా ఒక చోట కూర్చో, మనస్సుని నిగ్రహించు, ఇంద్రియాలన్నింటినీ కూడా బయటికి వెళ్లకుండా చక్కని వాతావరణంలో కూర్చొని సమాధి అభ్యాస రూపంలో ఆత్మను చింతన చేస్తూ ఉండు. అలా చేస్తున్న వ్యక్తి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కూడా ఆత్మనిష్టలోనే ఉంటాడు ఎప్పుడు అని చెప్పి చెప్పారు క్రింద శ్లోకంలో, 31వ శ్లోకంలో. 31వ శ్లోకంలో 2వ లైన్లో ఒక పదం వాడారు కృష్ణ, సర్వథా వర్తమానోపి అన్నారు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా ఎట్లా డ్రెస్ వేసుకున్నా, జీన్స్ ప్యాంట్స్ వేసుకున్నా, బనియన్ వేసుకున్నా, సూట్ వేసుకున్నా, పంచకచ్చం కట్టినా కూడా, ఎన్ని ఎంత వేషం ఉన్నప్పటికీ, ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి శాస్త్రం చదివి అర్థం చేసుకుని గనక ఉంటే సర్వథా వర్తమానోపి, ఆ వ్యక్తి నాయందే ఉన్నాడు అర్జున, మై వర్తతే అన్నాడు, అతను నాయందే ఉన్నాడు. సర్వథా వర్తమానోపి స యోగి, ఆ యోగి, యోగి అంటే ఎవరు, ఆసనాలు వేసే యోగి కాదు ఇక్కడ, జ్ఞాన యోగి, నిధిధ్యాసన యోగి. జ్ఞాన యోగంలో శ్రవణ మననాలు చేసి నిధిధ్యాసనం చేస్తున్నటువంటి యోగి అన్నారు ఆయన. మై వర్తతే, నాయందే ఉంటాడు ఎప్పుడు. నేనంటే ఎవరు, అక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నది ఆత్మ. నాయందే ఉంటాడు అంటే ఆత్మ ఎందే ఉంటాడు. ఆ నిధిధ్యాసకుడు ఆత్మనని తెలుసుకొని కృష్ణ పరమాత్మ కూడా ఆత్మే అని గ్రహించి, నేను కృష్ణ పరమాత్మ ఎందే ఉన్నాను, ఆత్మస్వరూపమునందే ఉన్నాను అని తెలుసుకున్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు, అతను నాయందే ఉంటాడు అన్నాడు. ఆంజనేయ స్వామి చెప్పినట్టుగా దేహ బుద్ధ్యాతు దాసోహం, రాసుకోండి చెప్పేటప్పుడు శ్లోకం, దేహ బుద్ధ్యాతు దాసోహం అన్నాడు హనుమంతుల వారు రాముడితో. ఏ రామ, దేహ బుద్ధితో చూస్తే నేను నీకు దాసోను, ఏకరూప భక్తి. దేహ బుద్ధ్యాతు దాసః అహం దాసోహం, జీవ బుద్ధ్యాతు నేను జీవుడిగా గనక చూసుకుంటే, జీవాత్మని అని అనుకుంటే, త్వదంశకః జీవ బుద్ధ్యాతు త్వదంశకః, నీలో అంశాన్ని నేను. ఇది విశిష్టాద్వైతం, మొదటిది ద్వైతం, 2వ లైన్ విశిష్టాద్వైతం. త్వదంశకః, నీలో ఒక భాగాన్ని నేను. జీవ బుద్ధ్యాతు త్వదంశకః, ఆత్మబుద్ధ్యాతు ఆత్మదృష్టితో చూస్తే, బుద్ధ్యాతు అంటే బుద్ధితో గనక చూస్తే, ఆ ఆలోచనతో చూస్తే, ఆత్మబుద్ధ్యాతు త్వమేవ అహం, నువ్వే నేను. త్వం నువ్వే, త్వమేవ నువ్వే నేను, త్వమేవ అహం ఇతి మే నిశ్చితామతిహి. ఇతి ఈ విధంగా, ఇటువంటి నిర్ణయం, మే నిశ్చితామతిహి నా నిర్ణయం, ఇది ఇది నా నిశ్చయ జ్ఞానం. నిశ్చితామతిహి, మతిహి అంటే జ్ఞానం, నిశ్చితామతిహి నిశ్చయ జ్ఞానం. మే నా యొక్క, నా యొక్క నిశ్చయ జ్ఞానం ఇది అని అన్నాడు ఆంజనేయుల వారు. దేహ బుద్ధ్యాతు దాసోహం జీవ బుద్ధ్యాత్వదంశకః ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇతి మే నిశ్చితామతిహి. ఆ 3వ లైన్ మనకు రిలవెంట్ ఇక్కడ. ఆత్మబుద్ధితో మనం ఆ పరమాత్మని ధ్యానించి, ఆత్మనే నేను, ఆ పరమాత్మ నాకంటే వేరు కాదని తెలుసుకుంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం అయిపోయింది. ఇక్కడ రామరాయ కవి వ్రాస్తారు, రామరాయ కవి అని ఆయన తెలుగువారు శంకరాచార్య వారి భాష్యానికి వ్యాఖ్యానం రాశారు భాష్య ప్రకాశిక అని. అందులో వారు రాస్తారు, కృష్ణ పరమాత్మ ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ శ్లోకానికి ఈ 32వ శ్లోకంలో సర్వథా వర్తమానోపి అంటే ఎక్కడున్నా ఎట్లున్నా పర్వాలేదు అంటే ఆయన ఏమన్నా తప్పు మార్గాన్ని పోయినా కూడా పర్వాలేదా అని అర్థం వస్తుంది కదా. ఎలా ఉన్నా ఎక్కడున్నా అంటే ఏమిటి అర్థం? జనం అర్థం చేసుకుంటారు కదా, నేను ఎట్లా ఉన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఏ అక్రమం చేసినా పర్వాలేదు, నేను ఆత్మనే కదా అనే పాసిబిలిటీ వస్తుందేమో అనేటటువంటి సందేహంతో కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఆ జ్ఞాని ఎప్పుడు హింసా మార్గంలో పోడు, ఆ జ్ఞాని ఎటువంటి అక్రమ మార్గంలో పోడు, పోలేడు. స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఆ జ్ఞాని ఎప్పుడు కూడా హింసా మార్గం కాని అక్రమ మార్గం కాని పోవడం జరగదు అన్నారు. ఇంకో ఉదాహరణ చెప్తారు ఆయన, రామరాయ కవి ఆయన రాసే ఉదాహరణలో ఉదాహరణ చెప్తారు. పరపురుషుడి భార్యని ఆశించడం ఆ పురుషుడికి బాధ కలిగిస్తుందా లేదా? పరపురుషుడి భార్యను ఇంకొక వ్యక్తి కనుక ఆశిస్తే ఆ పురుషుడు బాధపడతాడా లేదా? అంటే తన భార్యను ఎవరన్నా ఆశిస్తే నీకు బాధగా ఉంటుందా లేదా? కనుక తనకు బాధ కలిగించే విషయాన్ని ఇంకొకళ్ళకు బాధ కలిగించకూడదని చెప్పి పరస్త్రీని ఆశించడు, పరస్త్రీని కామించడు మనిషి. అది ఎట్లాగో తాను ఏదైతే ఇతరులు తనకు చేస్తే ఏది ఇష్టం లేదో తాను ఇతరులకు చెయ్యకూడదు అనేది జ్ఞానం రాకముందే జ్ఞానాని కోసం ప్రయత్నం చేసేటప్పుడే నియమాలు విలువలు పాటిస్తున్నాడు జ్ఞాని. జ్ఞానం వచ్చిన తర్వాత పాటించకుండా ఉంటాడా? జ్ఞానం రావాలంటేనే విలువలు పాటిస్తేనే వచ్చి ఉంటుంది. ఇంకా జ్ఞానం వచ్చిన తర్వాత విలువలు పోతాయా? అవి నేచురల్ గా సహజంగా ఉంటాయి జ్ఞానిలో అని ఆయన ఆ ఉదాహరణ ఇస్తారు అక్కడ. అందుకని ఇంకొక శ్లోకం ఉంది తెలుగులో మహాభారతంలో శాంతి పర్వంలో, మీరు కూడా వినే ఉంటారు, ఒరులేయని యొలరించిన నరవర ఎప్రియము తన మనమున తగుదా అన్నారు. అంటే ఒరులేయని ఒలరించిన నరవర ఎప్రియము తన మనమున తగుదా, కగు దానొరులకు కవి సేయకునికి పరాయణము పరధర్మ పదముల కెల్లం అన్నారు. మహాభారతంలో శాంతి పర్వంలో సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పేదాన్ని, దాన్ని తెలుగులో రాశారు. తిక్కన్న ఎర్రన్న ఎర్రాప్రకడ తిక్కన్న సోమయాజి నన్నయ్య ఎంతమంది రాశారో తెలుస్తా? మహాభారతాన్ని తెలుగులో 1000 లక్ష శ్లోకాలను 3 కవులు రాశారు. ఒక లైఫ్ స్పాన్ లో ఒక కవి రాయలేకపోయినాడు. 3 రాశారు భాగాను భాగాలుగా. శూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవావధార్యతాం ఆత్మనస్తు ప్రతికూలాని పరేషాం న సమాచరేద్. ఆత్మనస్సు ప్రతికూలాన్ని, నీకు ఇష్టం కానటువంటి దాన్ని ఎవరైనా చేస్తే నీకు ఇష్టం ఉండదో దాన్ని నువ్వు ఇతరులకు చేయవాకు. పరేషాం న సమాచరే అదే శ్లోకం తెలుగులో రాశారు ఏతి ప్రాసలతో. గురులే యునరించిన అంటే ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టం లేదో ఇష్టపడవో అది నువ్వు ఇతరులకు చేయకూడదు. కనుక జ్ఞాని అయిన వాడు ఇతరులకు ఎటువంటి హాని చెయ్యడు, ఎందుకంటే ఇతరులను ఇతరులుగా చూడడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర అందరినీ ఆత్మగానే చూస్తూ ఉన్నాడు. సమమైనటువంటి ఆత్మే అందరిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వేరు ఈ వ్యక్తి వేరు అనే భావన ఉండదు జ్ఞానికి. అందుకని జ్ఞాని అనేవాడు అక్రమ మార్గంలో హింసా మార్గంలో పోవడం అనేది జరగదు అసలు అని కృష్ణ పరమాత్మ ఈ 32వ శ్లోకంలో చెప్తున్నారు. ఆత్మౌపమ్యేన సర్వత్ర, ఇక్కడ ఆత్మ అంటే శరీరం, అంటే తన శరీరానికి ఏది సుఖమో తన మనస్సుకి ఏది సుఖమో అదే ఆ సుఖాన్ని అవతల వాళ్ళు ఆశిస్తున్నారు. అవునా? నాకు ఏది సుఖంగా ఉంటుందో ఈ శరీరానికి ఆత్మౌపమ్యేన, నాకు ఏది సుఖమో అవతల వ్యక్తికి కూడా అదే సుఖం. నా వస్తువులు ఎవరైనా కాజేస్తే నా మనసుకు ఇష్టం ఉండదు, అవతల వాళ్ళ వస్తువులు నేను కాజేయకూడదు. నా శరీరానికి ఎవరన్నా బాధ కలిగిస్తే నాకు ఇష్టం ఉండదు, నేను బాధ కలిగించుకోవడం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి. ఓ అర్జున, ఈ జ్ఞాని సమం పశ్యతి, అందరినీ సమంగా చూస్తాడు. రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. సమం పశ్యతి అంటే ఆత్మని, సమంగా ఉన్నటువంటి ఆత్మని తెలుసుకున్న వ్యక్తి జ్ఞాని. సమం పశ్యతి, సమంగా చూస్తాడనేది రెండో అర్థం. సమంగా అంటే తనకు బాధ కలిగించేది ఏదైతే ఉందో అది అవతల వాళ్ళకి బాధ కలిగిస్తుంది కదా. తన భార్యని ఎవరైనా కామిస్తే, ఇష్టపడి తీసుకువెళితే బాధ ఉంటుందా ఉండదా? కనుక ఆ వ్యక్తి పరవ్యక్తిని భావించకూడదు, ఆశించకూడదు. ఇట్లా అన్ని విషయాల్లో మనం చూసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాం కానీ అన్నింటినీ చెప్పరు కదా. మిగతా వాటినిటి మనం చేర్చుకోవాలి. మన డబ్బుల్ని, మన ఆస్తిని, మన కష్టార్జితాన్ని ఎవరైనా ఆశించి లాక్కు వెళ్ళిపోతే మనం ఇష్టపడతామా? పడం. అదేవిధంగా మనం అవతల వాళ్ళని ఆశించకూడదు. ఇట్లాంటివన్నీ మనం చూసుకోవాలి. ఇంకేమేమి ఉన్నాయో అందరూ చేర్చుకోవాలి. అన్నిట్లో చాలా కష్టం పాటించడం చాలా కష్టం. అయినా కూడా సమం పశ్యతి, సమం అంటే ఇక్కడ అందరిలో ఆత్మనే చూస్తాడు అనేది ఒక అర్థం. సమం పశ్యతి అంటే తన దుఃఖాన్ని అవతల వాళ్ళ దుఃఖం కూడా భావిస్తాడు. తనకేది సంతోషమో అవతల వాళ్ళకు కూడా అదే సంతోషం కదా. నాకు అందరూ సహాయం చేస్తే నాకు సంతోషమా కాదా? కనుక నేను సహాయం చేయాలి అవతల వాళ్ళకి. అట్లా అనమాట, అన్ని మనం సప్లై చేసుకోవాలి. ఇంకొక అర్థం ఏంటంటే ఇక్కడ సమం పశ్యతి అంటే దయా కరుణతో ఉంటాడు. సమంగా చూస్తాడు అందరినీ, తారతమ్యం లేకుండా, భేదం లేకుండా, నా వాళ్ళు నీ వాళ్ళు అని కాకుండా అందరినీ సమంగా, సింపతి అనమాట. అందరి మీద దయ, కరుణ, ప్రేమ ఆ దృష్టితో ఉంటాడు జ్ఞాని, కరుణామయుడు జ్ఞాని. ఆ శిష్యులకి జ్ఞానం రావాలి, వీళ్ళల్లో మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరికను కలిగించి వాళ్ళని మోక్షం పొందేటట్లుగా చేసేవాడు జ్ఞాని. అంతటి కరుణ ఉంటుంది. సమం పశ్యతి అర్జున, సుఖం వా ఎదివా దుఃఖం. అంటే సమం పశ్యతి అంటే సుఖం వచ్చినా కూడా తనకు నేను కోరుకునే సుఖాన్నే కదా పాపం వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళకు కూడా సుఖంగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. దుఃఖం వచ్చినప్పుడు నాకు వచ్చిన దుఃఖం వాళ్ళకు కూడా రావాలి కదా అని కోరుకోడు. దుఃఖం వచ్చినప్పుడు నాకు వచ్చిన దుఃఖం వాళ్ళకి రాకూడదు, నాకు వచ్చిన సుఖం వాళ్ళకి రావాలి. అది నాకు వచ్చినవన్నీ వాళ్ళకి రావాలి అంటే సుఖం వచ్చినప్పుడు వాళ్ళకి సుఖం రావాలి, మా ఇంట్లో కరెంటు పోతే వాళ్ళ ఇంట్లో కూడా కరెంటు పోవాలి అనుకోకూడదు. నాకు సుఖం వచ్చినప్పుడు, నేను సుఖంగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాను, దేని వల్ల సుఖంగా ఉన్నాను, అవతల వాడు కూడా అలాగే సుఖంగా ఉండాలి అని కోరుకుంటాడు. దుఃఖం వచ్చినప్పుడు ఈ దుఃఖం వాళ్ళకి రాకూడదు అని కోరుకుంటాడు. అర్థమైంది కదా? దుఃఖం వచ్చినప్పుడు ఈ దుఃఖం వాళ్ళకు కూడా వస్తే బాగుంది. నా దుఃఖం నీకు అర్థం కాలేదా, నా దుఃఖం నీకు తెలియదా అని అడగడు. దుఃఖం వచ్చినా కూడా ఎవరికి చెప్పడు. సుఖం వస్తే పంచుకుంటాడు, దుఃఖం వస్తే చెప్పడు. అది ఒక దుఃఖమే కాదు అంటాడు, సుఖం వస్తే పంచుకుంటాడు. అది జ్ఞాని లక్షణం. మనం ఉల్ట, సుఖం వచ్చినప్పుడు చెప్తేనేమో అజ్ఞానులు ఉల్ట, మనం అంటే మీరు కాదు, అజ్ఞానులు సుఖం వచ్చినప్పుడు పంచుకుంటే తెలిస్తే అందరికీ దిష్టి తగులుతుందని చెప్పరు. సుఖం వచ్చినప్పుడు పంచుకుంటే అందరితో దిష్టి తగులుతుందని చెప్పరు. దుఃఖం వస్తేనేమో 10 మందికి చెప్పి వాళ్ళ సానుభూతిని పొందడానికి తాపత్రయపడతారు, మహా తాపత్రయపడతారు. అది అజ్ఞానులు లోకంలో చేసేవాళ్ళు ఈ పనులు చేస్తుంటారు, ఇట్లా చేస్తారు. బట్ జ్ఞాని మాత్రం సుఖం వా ఎదివా దుఃఖం, సమం పశ్యతి, తనకు ఇతరులకు సుఖంగా ఉండాలని, దుఃఖం రాకూడదని కోరుకుంటాడు. తాను ఇతరులకు దుఃఖం కలిగించేటట్లుగా చెయ్యడు, సాధ్యమైనందుకు సుఖం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటి? తనకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పొంగిపోవడం కుంగిపోవడం లేకుండా సమంగా ఉంటాడు. ఎన్ని రకాలుగా చూడొచ్చు చూడండి ఈ శ్లోకాన్ని. ఇతరుల యందు సుఖాన్ని దుఃఖాన్ని తన దుఃఖం సుఖంగా భావిస్తాడు. వాళ్ళందరూ సంతోషంగా ఉంటే ఈర్చపడడు, వాళ్ళ ఆనందాన్ని తన ఆనందంగా తీసుకుంటాడు, వాళ్ళ దుఃఖాన్ని తన దుఃఖంగానే భావిస్తాడు, బాధపడతాడు జ్ఞాని. ఇది ఒక అర్థం అవతల వాళ్ళ దృష్టితో. ఇంకొక దృష్టి ఏమిటి? తనకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా సుఖం వస్తే పొంగిపోవడం, దుఃఖం వస్తే కుంగిపోవడం లేకుండా రెండింటినీ సమంగానే చూస్తాడు. ఎంత అద్భుతమైన శ్లోకం చూస్తారా? ఇది జ్ఞాన ఫలం. ఇటువంటి జ్ఞాన ఫలాన్ని పొందాలి అంటే శ్రవణం మననం నిధిధ్యాసనం చేసి జీవితాన్ని ఒక తపస్సుగా మార్చుకోవాలి. జీవితమే ఒక పూజా విధానంగా మారాలి, భగవంతుడికి అర్పణ చెయ్యాలి, అర్చన చెయ్యాలి. జీవితాన్ని మనం చేసే ప్రతి పని కూడా అర్చనతో సమానం భగవంతుడికి. అలా చేసినప్పుడు మనం తప్పనిసరిగా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తాం, జ్ఞానాన్ని పొందుతాం, జ్ఞాన ఫలాన్ని కూడా పొందుతాం. ఇంతవరకు చూసాం క్రిందటి వారం. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, తినడానికి చాలా బాగుంది కానీ, ఏమంటున్నాడు అర్జునుడు 33వ శ్లోకం. అర్జునవు వాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. అర్జున ఉవాచ. ఇంతవరకు విని ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నాడు అర్జునుడు. బహిరంగ సాధనాన్ని, నిధిధ్యాసనానికి అంతరంగ సాధనాన్ని, ధ్యాన స్వరూపం, ధ్యాన ఫలం అన్ని విన్న తర్వాత ఇప్పుడు ప్రతిబంధాలు ఉన్నాయే చాలా, ఇదంతా సాధ్యమైనట్టుగా కనపడటం లేదు నాకు. ఎందుకంటే మనసు చాలా చంచలమే కృష్ణ, ఇదంతా నేను చేయగలనంటావా అని అనుమానం వచ్చింది అర్జునుడికి. ఏ మధుసూదన అని సంబోధిస్తున్నాడు కృష్ణ పరమాత్ముణ్ణి. మధుసూదన అనేది ఒక పేరు కృష్ణ పరమాత్మకి. మధు అనే రాక్షసుణ్ణి సంహారం చేశాడు కనుక సూదన అంటే చంపినవాడు. ఎవరిని? మధు అనే రాక్షసుణ్ణి చంపినవాడు మధుసూదన అని పేరు. ఇది ఒక అర్థం, మధు అంటే రాక్షసుడు. రెండవ అర్థం ఏమిటి? మధు అంటే తేనె. తేనె ఎప్పుడైతే ఆ మధుసూదన్ నుండి తరుచుకుంటామో తేనెలాగా మన జీవితంలో కూడా తీయగా ఉంటుంది, మన జీవితం కూడా తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. మధుసూదన, మధు అంటే తేనె. మూడవ అర్థం ఏంటంటే మధు అంటే అహంకారం. మధు అనేది అహంకారం. అహంకారం ఈగో అంటారు. ఈ ఈగో నేను అనేటువంటిది నాకు ప్రీతి కదా, నిన్ను నేను ప్రేమించుకుంటాను కదా, అందుకని మన ఫోటో చూసుకుంటాను. 40 మంది స్కూల్ చిల్డ్రన్ ఉంటే మన ఫోటో ఎక్కడుందా అని చూసుకుంటాం. క్యాంపుకి వెళ్ళితే ఫోటో తీస్తే 35 మందిలో నేనెక్కడున్నానా అని మొదట చూసుకుంటాం. అందుకని మనల్ని మనం ప్రేమించుకుంటాం మొదట. అందుకని నాకు నేను మధు, నాకు నేను తీయదనం. దీన్ని ఈగో అంటారు, అహంకారం అంటారు. ఆ ఈగో వదిలిపెట్టడానికి ఇష్టపడం మనం. నేను, నాది, నా ఇండివిజువాలిటీ, నా ఐడెంటిటీ. ఎవరన్నా ఏదన్నా అంటే ఒప్పుకొని వెంటనే వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలి. మాటలు కానీ చేతలతో కానీ ఏదో విధంగా వాళ్ళకి నేను బుద్ధి చెప్పాలి, పాఠం చెప్పాలి అంటుంది చూసారా ఓ మనస్సు. అది మధు అంటే తనను తాను విపరీతంగా ప్రేమించుకుంటాడు అహంకారం. అది పోగొట్టేవాడు కృష్ణ పరమాత్ముడు. ఎప్పుడైతే కృష్ణ ఆరాధన చేస్తామో, కృష్ణ రూపాన్ని ధ్యానిస్తామో, కృష్ణుణ్ణే స్మరిస్తామో, ఏ అహంకారం వలనైతే మనం పతనమవుతున్నామో ఆ అహంకారాన్ని లాగేసుకుంటాడు ఆయన, కాజేస్తాడు. మనం గనక కృష్ణుణ్ణి మన హృదయంలో పెట్టుకుంటే మనలో ఉన్న అహంకారాన్ని ఆయన కాజేస్తాడు, తీసేసుకుంటాడు. కర్షతి ఇది కృష్ణ అన్నారు. కృషి అంటే సత్తు, నకార అనే ఆనందాన్ని తెలియజేస్తుందట రామరాయకవి రాస్తారు. కృషి అంటే సత్, సత్యం, ఉనికి, సత్ బ్రహ్మ. నకారం ఉంది సార్ కృష్ణ, ఆ నకారం అనేది ఆనందాన్ని తెలియజేస్తుంది. కనుక కృష్ణ అంటే సత్ ఆనంద స్వరూపం. అందుకే కృష్ణుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. మనం కృష్ణ భజన చేస్తూనే ఉంటాం, కృష్ణుని పూజిస్తూనే ఉంటాం, కృష్ణుడు అంటే ఎంతో భక్తిగా ఉంటాం, మళ్ళీ ఎప్పుడు ఆనందం దాగిన మొహంలాగా ఉంటుంది అన్నారు. ఆ కృష్ణుడు ఎంత చిరునవ్వుతో ఉంటాడు ఎప్పుడు చూడండి, ఆ ముఖం చూస్తేనే మనలో ఎంత ఆనందం రావాలి. అందుకని కృష్ణ అనే దానికి ఎంత అర్థం ఉంది, మన అహంకారాన్ని పోగొట్టేవాడు. ఇవన్నీ కూడా అర్థాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్లోకం నుంచి ఐదో టాపిక్ లోకి వెళుతున్నాం. జ్ఞాన ధ్యాన ప్రతిబంధాః, ధ్యానం చేసే ముందు నిధిధ్యాసనం చేసే ముందు ప్రతిబంధాలు ఆబ్స్టికల్స్ విఘ్నాలు జరుగుతూ ఉంటాయి. అవి అనేక రకాలుగా ఉంటాయి, అవన్నీ ఇక్కడ చెప్పలేదు కృష్ణ పరమాత్మ, వేరే చోట మనం చూస్తామని. కానీ ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు, లయ నిద్రపోవడం, ధ్యానం చేసేటప్పుడు కరెక్ట్ గా వస్తుంది నిద్ర, నిద్రపోయేటప్పుడు నిద్ర రాదు, ధ్యానం చేసేటప్పుడు నిద్ర వస్తుంది లయ అన్నారు. రెండు విక్షేప, విక్షేపం అంటే మనస్సు చలించడం, చలనం అటు ఇటు వెళ్తూ ఉంటుంది, కోతిలాగా ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి దూకుతున్నట్టు, ఈ ఆలోచన నుంచి ఆ ఆలోచనకి, ఆ ఆలోచన నుంచి ఈ ఆలోచనకి, ఇట్లా పరిగెడుతూ ఉంటుంది విక్షేప. దెన్ మూడవది ఏంటి, కషాయం. కషాయం అంటే ఒక్కొక్కసారి మనస్సు మనకు తెలియకుండానే స్తబ్దీభావం, అది ఏం ఆలోచించదు, ఏమిటో ఒక రకంగా ఉందండి వాళ్ళ, నాకే మనసు ముందుకు పోవడం లే, ఏ ఆలోచనలు రావడం లేదంటారు చూస్తారా, అంటే స్టిల్నెస్ అంటారు, స్తబ్దత. తెలుగులో కూడా ఉంది ఆ పదం, స్తబ్దుడిగా ఉండిపోయినాడు, ఏ ఆలోచన లేకుండా స్తబ్దుడిగా ఉండిపోవడం అంటే ముందుకు వెళ్ళడం లేదు, వెనక్కి రావడం లేదు, అక్కడే అయిపోతాడు అనమాట. దీన్ని స్తబ్దత అంటారు, దాన్నే కషాయం అంటారు. స్టంటెడ్ మైండ్ ఈజ్ స్టంటెడ్ అంటారు, కదలడం లా, కదలదు మెదలదు అన్నట్లుగా అయిపోతుంది మనస్సు, మనస్సే పనిచేయలేదండి, నా బుద్ధి పనిచేయలేదండి అంటుంటారు చూసారా, దాన్ని ఇక్కడ కషాయం అంటారు. ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన మనస్సు కషాయ స్థితిలోకి పోతుంది తెలియకుండానే, లేకపోతే విక్షేప స్థితిలోకి పోతుంది, లేకపోతే లయ స్థితిలోకి పోతుంది, ఏదో ఒక స్థితికి పోతుంది, ధ్యానం మాత్రం చెయ్యదు. నాలుగవ ప్రతిబంధం ఏమిటంటే రసాస్వాదనం. ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలా ఆనందంగా ఉంటుంది, చేయగా 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 ఒక ప్రశాంతత, ఒక శాంతి, ఆనందం, మనస్సుకు ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది మనస్సు, ఆ రసాన్ని అనుభవిస్తుంది, ప్రశాంతం అనే రసాన్ని అనుభవిస్తూ ఇంకా ఈ ధ్యానాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఈ ధ్యానం రోజు చెయ్యాలి అని చెప్పి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది దాని మీద ఒక ప్రేమ. ఆ ధ్యానం అంటే ఒక అటాచ్మెంట్ పెరిగిపోయి అది కూర్చున్నప్పుడు ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఎవరు వచ్చినా ఎవరిని మాట్లాడిచ్చినా కోపం వస్తుంది వెంటనే, ఎందుకంటే ఇట్ ఇస్ కాల్డ్ ఎడిక్షన్. ధ్యానానికి ఎడిక్షన్ అయిపోతే దాన్ని రసాస్వాదం అంటారు, అది ప్రతిబంధమే. ఏదైనా ఒకరోజు ధ్యానం చేయలేకపోతే ఇంకా డిస్టర్బ్ అయిపోయి అందరిని డిస్టర్బ్ చేసి, ఈరోజు మీ వల్లనే నేను ధ్యానం చేయలేదు, మీ వల్లనే నేను ధ్యానం చేయలేదు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చెప్పి కంప్లైంట్ చేసి, అంతకుముందు ధ్యానమే చేయలే, ఇప్పుడు చేయడం మొదలు పెట్టిన తర్వాత తాను ఒక గొప్ప వ్యక్తిగా భావించుకుంటూ నేను ధ్యానం చేస్తున్నాను, అందరికంటే చాలా గొప్పవాడిని నేను, ఇన్ని సాధన చేసి సాధించాను ఇంతవరకు, నాలాగా ఎవరు చేయలేరు అని చెప్పి దానికి ఒక ఎడిక్ట్ అయిపోయి ఆ రసాస్వాదంలో ఉండిపోయి ఎవరు వచ్చినా పట్టుకున్నా తాకినా మాట్లాడినా ఉంటారు, ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నా. అట్లాంటి ఒక భావన వచ్చేస్తుంది మనుషుల్లో, మనుషులను చూస్తే ఒక ఎలర్జీ, గ్రూప్ లో వెళ్ళాలంటేనే మాట్లాడాలంటే ఒక ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆ మనస్సు బాగా అలవాటు పోయి ప్రశాంతంగా ఉండడం, హాయిగా ఒక్కళ్ళే ఉండడం, ఎక్కడన్నా శబ్దమైనా ఏమైనా శబ్దాలైనా కూడా ఎవరిని వచ్చినా మాట్లాడినా కోపం వస్తుంది వెంటనే, ఎంత కోపం అంటే చెప్పలేము. ఆ ధ్యానం చేసి ప్రశాంతత అంతా పోయింది వీళ్ళ వల్ల. ఇది రసాస్వాదనం అంటారు, లయ విక్షేప కషాయ రసాస్వాదనం. ఈ ప్రతిబంధాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్పలే వరుసగా కృష్ణ అర్జునుడు ఒకే మాట చెప్పేశాడు, చంచలం అన్నాడు. విక్షేపాన్ని మాత్రమే అర్జునుడు ఇక్కడ విక్షేపాన్ని చంచలం అనే పదాన్ని వాడాడు. చంచలం హి మన కృష్ణ, హి అంటే ఏమిటి, మనస్సు అనేది చంచలం అనేది అందరికీ తెలుసు కదా, ప్రపంచ ప్రసిద్ధం, ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది, తెలియకపోవడం ఉండదు అందరికీ. చంచలం హి మన కృష్ణ, హే కృష్ణ మనః చంచలం హి, చంచలం కదా అది చలిస్తూ ఉంటుంది కదా, అటువంటి చలించే మనస్సు స్థిరాం స్థితిం ఏతస్య యోగస్య నపశ్యామి. ఈ ఆత్మధ్యానం చెయ్యడం, నిధిధ్యాసనం చెయ్యడం అనేటటువంటి అభ్యాసం సాధ్యమయ్యేదిగా లేదు. ఏతస్య యోగస్య, ఈ యోగ సాధన నిధిధ్యాసనం అనేటటువంటి ధ్యానం స్థిరాం స్థితిం అహం నపశ్యామి. అది స్థిరంగా ఉండడం, చలనం లేకుండా ఉండడం మనస్సు. ఆ మనస్సు స్టడీగా ఉంటే కదా ఆత్మచింతనం చేస్తుంది. ముందు స్టడీగా ఉండడమే కష్టం, తర్వాత ఆత్మచింతనం. స్టడీగా ఉండడమే కష్టం కదా, ఆత్మచింతనం ఎక్కడ చేసేది నేను? నా పశ్యామి, నాకెక్కడ దరిదాపుల్లో ఎక్కడ కనపడటం లేదు అంటుంటారు. అది చూసారా, కనుచూపు మేరలో మన వాళ్ళు అంటుంటారు. నేనేం పాస్ అవుతాననేది కనుచూపు మేరలో కూడా కనపడటం లేదు అని, లేకపోతే నేను సక్సెస్ అవుతాను నా బిజినెస్ లో అనేది కనుపు చూపు మేరలో కూడా కనపట్టలేదు అంటుంటారు. ఇది ఒక ఈడియం తెలుగులో. కనుచూపు మేరలో కూడా ఎక్కడా నాకు అనుకూలంగా లేదు వాతావరణం, కనుచూపు మేరలో కూడా అట్లా ఉంది నా పరిస్థితి కూడా అంటున్నాడు అర్జునుడు. స్థిరాం స్థితిం ఏతస్య అంటే ఈ ధ్యానం చేసేటప్పుడు మనస్సు స్థిరంగా ఉండడం, స్థిరమైన స్థితిలో ఉండడం అనేది చాలా కష్టం అని తెలుస్తున్నది. ఎందుకంటే మనసు చంచలం కనుక. నేను ఇది స్థిరంగా ఉంటుందని అనుకోను అని చంచలం. ఏతస్య యోగస్య అంటే ఈ నిధిధ్యాసనం చేయడానికి, ఈ జ్ఞానం నిష్ట పొందడానికి మనస్సును స్థిరం చేయడం అనేది నేను తేలిక అని చెప్పి అనుకోలేను. నపశ్యామి, నేను ఈ విషయాన్ని గ్రహించలేకుండా ఉన్నాను. నపశ్యామి అంటే ఏమిటి? నువ్వు చెప్పినంత తేలికగా నేను తీసుకోలేను, ఇది ఇది నా వల్ల కాదు అంటున్నాడు. యహ అయం యోగః ప్రోక్తః త్వయా సామ్యేన. ఏది సాధ్యం కాదంటున్నాను, నువ్వు ఏదైతే చెప్పావో త్వయా ప్రోక్తః, నీ చేత చెప్పబడింది, నీ చేత చెప్పబడింది. త్వయా అంటే నీ చేత, ప్రోక్తః చెప్పబడింది. ఇంతవరకు ఈ 6వ అధ్యాయంలో నిధిధ్యాసనం గురించి నువ్వు చెప్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు ఇంతవరకు. త్వయా ప్రోక్తః, ఏం మాట్లాడాడు కృష్ణ? సామ్యేన సమత్వేన, సమం పశ్యతి అర్జున అని చెప్పి చెప్తున్నావు కదా నువ్వు. సమంగా ఆత్మనే దర్శిస్తాడు, ఆత్మనే చూస్తాడు, ఆత్మనే తెలుసుకుంటాడు, ఆత్మలోనే ఉంటాడు అంటున్నావే. సామ్యేన అంటే సమత్వేన, చైతన్య స్వరూపేణ, సుఖంలో కూడా దుఃఖంలో కూడా సమంగానే ఉంటాడు, అందరి యందు సమంగా ఉంటాడు, తన ఆత్మస్వరూప సమస్వరూపమైన ఆత్మలోనే ఉంటాడని చెప్పి నువ్వు అంటున్నావు కదా. ఆ సామ్యేన దాని గురించి ఈ లయ విక్షేపరహిత స్థితి, ఆత్మస్థితిలో ఉండడం అనేది నాకు సాధ్యం కాదని తెలుస్తున్నది. త్వయా ప్రోక్తః అయం యోగః అంటే ఈ సాధన యోగః, నిధిధ్యాసన రూప సాధన యోగః, శ్రవణ మన నిధిధ్యాసన రూపం యోగం నాకు కష్టమని అనిపిస్తున్నది మనసు చంచలం అవడం వల్ల. ఆ సామ్యేన నీ చేత ఏదైతే చెప్పబడిందో దాని యందు నా మనసు నిలవడం కష్టం, చాలా చాలా కష్టం. ఇంకా ఆపల, కంటిన్యూ చేస్తున్నాడు. ఎంత కష్టం అంటే తర్వాత శ్లోకం 34, చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలమదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఇప్పుడు అది నేను ఎందుకు స్థిరంగా చెంచలేకపోతున్నాను అనే దానికి కారణం చెప్తున్నాడు. మనస్సు చెంచలం, చెంచలంగా ఉండడం వలన నువ్వు చెప్పినటువంటి నిధిధ్యాసన యోగం అనేది సాధ్యం కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను అన్నాడు ఇంతవరకు అని. తను చెప్పినటువంటి, తాను తీసుకున్న ఈ ఆలోచనకి తనకు తానే మళ్ళీ దాన్ని స్థిరపరుస్తున్నాడు. నేను చెప్పే దాంట్లో ఒక కారణం ఉంది కృష్ణ. ఏమిటో తెలుసా? ఎందుకంటున్నాను మనసు చెంచలమని? నువ్వు చెప్పినటువంటి నిధిధ్యాసన యోగాన్ని సాధించడం కష్టమని ఎందుకంటున్నానో తెలుసా? వాయువునైనా ఆపచ్చు గాని మనస్సుని ఆపలేము. ఎంత జస్టిఫై చేసుకుంటున్నాడు, తాను చెప్పినటువంటి విషయాన్ని కృష్ణుడికి తాను నిర్ధారణ చేస్తున్నాడు కారణం చెప్పి. ఏం కారణం చెప్తున్నాడు? వాయోరివ సుదుష్కరం, ఈ చంచలమైన మనస్సుని నిలపడం, ఆత్మయందే ఉంచడం, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా ఎప్పుడూ అది స్థిరంగా ఉండడం ఆత్మలో అనేది చాలా కష్టం. ఎందుకన్నాను తెలుసా? వాయువునైనా ఆపవచ్చేమో కానీ మనస్సును మాత్రం ఆపలేము. వాయోరివ, వాయు అంటే గాలి, గాలిని ఆపగలమా? గాలిని ఆపలేం. గాలి లాగ, వాయోహో ఇవ, ఇవ అంటే లాగ, వలె, అది అర్థం, లిటరల్ మీనింగ్. కానీ రామరాయ కవి రాస్తారు ఇవ అంటే గాలి వలేది కాదు, అక్కడ అపి అని అర్థం. వాయోహో అపి అంటే గాలిని ఆపడానికంటే కూడా కష్టమైనది. అంటే గాలినైనా ఆపగలమేమో కానీ మనస్సును ఆపలేను అని సమర్థించుకుంటున్నాడు తనని తాను. అర్జునుడు సమర్థించుకుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు సమర్థించుకుంటాం కదా, స్వామిని మీరు చెప్పేదంతా బానే ఉంది కానీ మా ఇంట్లో వాతావరణం కుదరదండి, మా ఇంట్లో వాళ్ళు సహకరించడం లేదండి, నేను ఒక్కదాన్ని మాత్రం చేస్తే ఎలా అని ఇట్లాంటివన్నీ కారణాలు లక్ష చెప్తాం. భగవంతుడు ఏమంటాడంటే ఏ కారణం ఉన్నా చెప్పు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే తనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని, జన్మని, వాతావరణాన్ని, కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో అందులో నుంచే పైకొస్తాడు. తామర పువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది? అందంగా చక్కగా వికసిస్తోంది తామర పువ్వు. ఏమన్నా అన్నదా, నేను బురదలో ఉన్నాను, నేను అందుకే వికసించని వేళ ఎంత బురద నీరు అని అన్నదా తామర పువ్వు. అది చక్కగా వికసించి పైకొచ్చి తామర పువ్వు ఆ బురదను అంటకుండా పైకొస్తున్నది. ఆకు మీద నీరు కూడా అంటదు. మనం కూడా తామర ఆకు మీద నీటి బొట్టులాగా, తామర పువ్వులాగా. కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, శరీరానికి సంబంధించినవి ఉండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు, కుటుంబ వ్యక్తుల వల్ల ఉండొచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల ఉండొచ్చు, బంధువుల వల్ల ఉండొచ్చు. ఏ కారణం చేతనైనా కూడా ఏ విధమైనటువంటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో నుంచి దాటి బయటకు వచ్చిన వాడే కదా గొప్ప. ఇట్లా ఉన్నాయి ఎట్లా ఉంది పదిసార్లు చెప్పుకుంటూ అందులోనే ఉంటే ఎవరికి నష్టం? ఏమన్నారు కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో, ఇక్కడ ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. నిన్ను ఉద్ధరించుకోవాలే గాని నిన్ను ఎవరు ఉద్ధరించరు. నిన్ను నువ్వు పైకి తెచ్చుకోవాలి, ఎదగాలి మనస్సు, అది విషయం. ఇక్కడ అర్జునుడు తన కష్టాన్ని చెప్పుకుంటున్నాడు. వాయోరివ సుదుష్కరం, సుదుష్కరం చాలా కష్టం. ఏమిటి కష్టం? చంచలం ప్రమాధి బలవత్, ఇది చంచలం, మనస్సు చంచలం. రెండవ కారణం ప్రమాధి. కవ్వం పెట్టి మధ్యలో పెరుగులో చిలుకుతుంటే ఎట్లా ఉంటుంది? అట్లాంటిది ఈ మనస్సు చిలుకుతుంది. సాలెపురుగు గూడు కడుతుంది, ఆ గూడు కట్టి ఆ పురుగులు రాగానే అన్నింటినీ లాగేసుకుంటుంది, అందులోకి పట్టేస్తుంది. ఏదన్నా వచ్చి దాని మీద వాలింది అనుకోండి, ఆ గూడు మీద, సాలెపురుగు గూడు మీద పోయి తక్కన పట్టేసుకుంటుంది కాళ్ళతో. ఆ విధంగానే మన మనస్సు కూడా రకరకాల విషయాలు, సంకల్ప వికల్ప, సంకల్ప వికల్ప అనేటటువంటి నెట్ జాలం, ఇంటర్నెట్ జాలం, వరల్డ్ వైడ్ వెబ్ అదికి పేరు. WWW అంటే ఏమిటి? వరల్డ్ వైడ్ వెబ్. సంకల్ప వికల్ప అనే వెబ్లో మన మనస్సుని లాగేస్తుంది. వెళ్ళడమా లేదా, చేయడమా వద్దా, ఇదే ఆలోచనలతో మనస్సు చిలికితాను. చూసారా లోపల ఎట్లుంటుంది మనం చిలికేటప్పుడు? టర్బులెన్స్ అంటారు దాన్ని, ఒక ప్రెషర్ ఏర్పడుతుంది, ప్రమాధి అంటారు దాన్ని. మత్ అంటే సంస్కృతంలో మత్ అంటే కవ్వం. మీరు కవ్వం పెట్టి చిలికేటప్పుడు లోపల అవి వద్దండి స్వామిని, మాకు తెలుసు, మనసు చిలికినట్లయిపోయిందండి, నాకు చిలికినట్లయిపోయిందంటే ఏమిటి? ఎవరో ఏదో మాట అనగానే నా మనసులో మనసు చిలికినట్లయిపోయిందంటే చాలా టర్బులెన్స్ అనమాట, మనసులో ఒక గందరగోళం ఏర్పడింది, దాన్ని ప్రమాధి అంటారు. మత్ అంటే కవ్వం, ప్రమాధి అంటే టర్బులెన్స్ ఏర్పడే లాంటిది అనమాట, ప్రెషర్ ఒత్తిడి ఏర్పడటం, దాన్ని ప్రమాధి అంటారు. ఆందోళన, మనసులో ఆందోళన. ప్రమత్నాతి శరీరం ఇంద్రియాణి ఇది ప్రమాధి. తర్వాత ఇది చంచలము ప్రమాధి అంతేకాదు బలవత్, మనసు చాలా బలమైనది, చాలా బలం దానికి. ఎంత బలం అంటే గాలికి ఎంత బలం ఉంది చూసారా, మొన్న వచ్చినప్పుడు చూసారా గాలికి ఎంత బలం ఉందో, గాలి ఎంత ఫాస్ట్ గా పెడుతుంది, ఎంత ఫాస్ట్ గా చెలిస్తుంది గాలి. మీ గాలి ఎంత అండి, నా మనసు అంతకంటే బాగా చెలిస్తుంది. మీ తుఫాను గిఫాను ఏం పని కావు. నేనైతే చూడండి, నా మనస్సు చెలించిందంటే ఇంకంతే. ఈ స్పీడ్కి కప్పులు ఎగిరిపోతాయి, సాసర్లు పగిలిపోతాయి, ఇంట్లో వస్తువులన్నీ సారు మారైపోతాయి. నా మనస్సు కనుక చెలించింది అంటే అక్కడన్నీ చెట్లు పడిపోతాయి బయట అంతే, ఇక్కడ లోపల మనుషుల్ని పడగొట్టేస్తాను. స్థావరమైన వాటిని పడగొడుతుంది అది, నేను కదిలే వాటిని నడిచే వాటిని అన్నిటిని పడగొడతాను. మన మనసు చేసే గందరగోళం వల్ల ఎన్నెన్ని జీవితాలు పతనం అవుతాయో తెలుసా. మన మనస్సు ఎంత చెడుగా ఆలోచిస్తుందో ఒక్కోసారి మనకి ఒక్కొక్కసారి ఏక్య భావన వస్తుంది మనస్సు మీద, ఇదే ఈ మనస్సు ఇట్లా ఆలోచిస్తున్నది అని అనిపిస్తుంది. అది ఇక్కడ అంటున్నారు ఆయన బలవత్, చాలా బలమైనటువంటిది మన మనస్సు. బలం మనకు తెలియదు, మంచిగా ఉన్నప్పుడు బలంగా ఉంటే పర్వాలే, దానికి దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు బలం ఉందనుకోండి, దుర్యోధనుడు ఏమైనాడు, దుశ్శాసనుడు ఏమైనాడు, దుష్ట బలం అదంతా కూడా. అందుకని మనస్సుని అది ఏనుగుంది చూసారా, అది మదం ఎక్కిన ఏనుగుని ఎవరు ఆపలేరు. మదం ఎక్కిన ఏనుగుని మావటి వాడు మాత్రమే అంకుశం పెట్టుకొని, అంకుశం ఉంటుంది చూసారా, ముళ్ళు లాంటిది ఉంటుంది, అది పెట్టుకొని పైన గుచ్చుతూ ఉండాలి దాన్ని, లేకపోతే అది చెప్పిన మాట వినదు. మదపుటి ఏనుగు అంటారు చూసారా, దానికి ఒక శ్లోకం ఉంది, అన్నిటికి శ్లోకాలే, ప్రతిదాన్ని చెప్పి ఉంచారు మన వాళ్ళు, మనకు తెలియదు. అయితే అది ఎంత చక్కగా చెప్పారంటే, అంకుశైన వినా మత్త, అంకుశం లేకుండా మదం మదపుటి ఏనుగు యథా దుష్ట మతంగజ అన్నారు. దుష్టంగా ఉంటుంది అది, దాని ప్రవర్తనే అంకుశం లేకుండా పైన కూర్చోమనండి వాడిని, ఇస్త్రికి అవతల పడేస్తుంది. అంకుశం చేతిలో పెట్టుకుంటేనే వాడు ఆ ఏనుగు మీద ఎక్కగలడు పైకి. అంకుశేన విన మత్త యథా దుష్ట మతంగజ, ఎలాగైతే అంకుశం లేకుండానేటువంటి మత్త గజం తాను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుందో, అంకుశం ఉంటేనే అది చెప్పిన మాట వింటుందో, అదే విధంగా మన మనస్సు కూడా అంతే. అహంకారం అసూయ రాగ ద్వేషాలతో ఉన్నటువంటి మదపుటేనుగు లాంటి ఈ మనస్సు చెప్పిన మాట వినదు, దానికి అంకుశం ఎట్లాగైతే అవసరమో ఈ మనస్సుకు అంకుశం ఏమిటి? యోగ వాశిష్టంలో చెప్పబడిన ఇవన్నీ. ఈ మనస్సుకు అంకుశం సాధ్యన సాంగత్యం, మూడో లైన్లో అధ్యాత్మ విద్యాధిగమ, అధ్యాత్మ విద్య ఆత్మవిద్యే దీనికి అంకుశం. ఆత్మవిద్య అంకుశం అంటే సోమవారం సోమవారం క్లాసు అంకుశం. మన అహంకారాన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఈ ఆత్మవిద్య కావాలి. రెండవది సాధు సంగమ ఏవచ, సజ్జన సాంగత్యం, మహాపురుషుల సాంగత్యం, గురు సాంగత్యం ఉండాలి. గురు అనుగ్రహం ఉంటే ఎప్పుడూ గురు సాంగత్యం అంటే గురు కనుసనల్లో మనం ఎదిగితే ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటూ గురువు ద్వారా ఉంటే ఈ రెండు కూడా అంకుశంలాగా మన మనస్సుని చక్కటి మార్గంలో పెడతాయి అన్నమాట. లేకపోతే ఆ మనస్సు చెప్పిన మాట వినదు. శాస్త్రమాత గురు వీరిద్దరే మనల్ని రక్షించేది. సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు శంకరాచార్య వారు. సజ్జన సాంగత్యం ఆధ్యాత్మిక విద్య ఈ రెండు లేకపోతే అంకుశం లేని ఏనుగులాగా తయారైపోతాం మనం కూడా మనస్సు. సో ఆధ్యాత్మిక విద్య, సజ్జన సాంగత్యం, వాసన పరిత్యాగం, ప్రాణ బంధన అంటే ప్రాణాన్ని మన శ్వాసని నిదానంగా ఉంచితే మనస్సు చెప్పిన మాట ఉంటుంది. అందుకే కాసేపు ప్రాణాయామం చేయడం అభ్యాసం రోజు ఇంట్లో చేస్తూ ఉంటే మంచిది. దృఢం బలం మత్ దృఢం ఆలుసం, దృఢం అంటే ఏమిటి, చాలా హోమ్ గా ఉంటుంది అన్నమాట, నిలకడగా ఉంటుంది. ఎందులో ఈ మనస్సు అనేటువంటిది చాలా చాలా కష్టం. దృఢమైనటువంటి బలమైనటువంటి ప్రమాధి స్వరూపమైనటువంటి మనస్సు చంచలం అన్నారు. ఇందాక చంచలం అని చెప్పారు. చంచలంని మనస్సుని నిలపడం కష్టం, ఎందుకంటే అది బలవత్, చాలా బలమైనటువంటిది, దృఢమైనటువంటిది. అది చాలా మనస్సు మనల్ని ఆందోళనలో పడేస్తుంది, మనల్ని తీసుకెళ్ళి మనకు తెలియకుండా. ఎన్నిసార్లు జీవితంలో చూసుకోండి, మన అనుభవాలన్నీ వెనక పాతదంతా చూసుకుంటూ వస్తే ఎన్నిసార్లు ఎంత కోపం వచ్చి ఎంతమందిని ఎంత బాధ పెట్టుంటాం. తలుచుకుంటేనే అబ్బా అనిపిస్తుంది ఒక్కోసారి. దాన్ని మళ్ళీ మంచి మార్గంలో పెట్టాలంటే వాసన అవన్నీ పరిత్యాగం చేయాలి, పాత వాసనలన్నీ పరిత్యాగం చేయాలి. అందుకని నిగ్రహం ఎత్తస్య అహం దుష్కరం మన్నే తస్య, అట్లాంటి మనసు యొక్క నిగ్రహం. తస్య బలవత్ దృఢం ప్రమాధి చంచలం మనః, నిగ్రహం దాన్ని నిగ్రహించడం అనేది దుష్కరం మన్నే, చాలా కష్టమని నేను భావిస్తున్నాను. గాలి వలె, గాలిలాగా, గాలి అయినా నియమనం చేయొచ్చు కానీ నియంత్రించవచ్చు కానీ ఈ మనస్సును నియంత్రించలేం కదా అని అర్థం. తర్వాత శ్లోకం, గాలి కంటే కష్టం అని అర్థం. అయినా కూడా కృష్ణ పరమాత్మ మొదలు పెట్టలేదు. అవును అర్జున, నిజమే నువ్వు చెప్పిందంతా అంటున్నారు కృష్ణుడితో. కృష్ణుడేమో అర్జునుడిని బుజ్జగిస్తున్నాడు, అర్జునుడేమో కృష్ణుడి యొక్క సానుభూతి పొందాలని అనుకుంటున్నాడు. కృష్ణ పరమాత్మకి తెలుసు ఏమంటున్నాడు చూడండి. 35వ శ్లోకం, శ్రీ భగవాను వాచ, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ దృశ్యతే. శ్రీ భగవాను వాచ, కృష్ణ పరమాత్మ పలుకుతున్నారు ఏమని. అర్జునుడి యొక్క సమస్యని అంగీకరిస్తున్నారు. ఏమని అంగీకరిస్తున్నారు చూడండి. హే మహాబాహో, మంచి బలమైనటువంటి బాహువులు గల ఓ అర్జున, నీ మనసు బలహీనమని తెలుస్తున్నది. బాహువులైతే బలంగా ఉన్నాయి గాని మనసు బలహీనంగా ఉన్నది నాయన నీకు. హే మహాబాహో అని ఎగతాళి చేస్తున్నాడు. ఎంత భుజాలు ఉంటే ఏం గొప్ప, మనస్సు చంచలం బలం దృఢం నిగ్రహం దుష్కరం అన్ని అంటున్నావు కదా మహాబాహో, చూసావా పెద్ద భుజాలు ఏం ప్రయోజనం. ఇక్కడ దిగులు పడి కూర్చున్నాడు యుద్ధరంగంలో, ఆయుధం వదిలిపెట్టేసి యుద్ధరంగంలో శరీరం అంతా వణికిపోతున్నది, చెమటలు పడుతున్నది, ఏం చేయాలో తెలియడం లేదు. కనుక మనస్సు కనుక స్వాధీనంలో లేకపోతే ఎంత బలవంతుడైనా ఎంత ధనవంతుడైనా ఏం లాభం లేదు. మన శాస్త్రాలు అందుకే చెప్పినాయి, మనస్సును నీ స్వాధీనం చేసుకో, నీ మనస్సును జయించు, ఇంద్రియ నిగ్రహంతో మనస్సును జయించు. మనస్సు నీ కట్టుబాటులో ఉండాలి, నువ్వు చెప్పినట్లుగా వినాలి కానీ మనస్సు చెప్పినట్లుగా నువ్వు పోకూడదు. మనస్సు చెప్పినట్లుగా నువ్వు పోతే కింద పడతావు, పతనమైపోతావు, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళలేవు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లాలనుకున్న వ్యక్తి మనస్సును తాను నియంత్రించాలి. దానికి కఠోపనిషత్తులు ఏం చెప్పారు, యమధర్మరాజు రథంలో కూర్చున్నాడు యజమాని, రథాన్ని నడిపేది బుద్ధి, రథ సారథి, ఆ గుర్రాలు ఇంద్రియాలు, మనస్సు కళ్ళెం. బుద్ధి అనేటువంటిది మనసస్సు పరాబుద్ధి, బుద్ధేరాత్మాన్ మనహాన్ పరహ అన్నారు. ఇంద్రియాణి హయానాహు, ఇంద్రియేభ్య పరం మనః మనసస్సు పరాబుద్ధి బుద్ధేరాత్మ మహాన్ పరః. ఆ శ్లోకాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి రథకల్పనలో. ఆ యొక్క రథసారథి ఎట్లాగైతే కళ్ళెంతో, రథసారథి అనే బుద్ధి, కళ్ళెమనే మనస్సుతో ఆ ఇంద్రియాలను ఎట్లాగైతే గుర్రాలైన ఇంద్రియాలను నిగ్రహిస్తాడో ఆ విధంగా మనం ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇష్టం వచ్చినట్లుగా ఏది కావాలంటే అది తినడం, ఏది కావాలంటే అది చేయడం, ఏది అది కాదు లైఫ్. ఒక నియమం, నిష్ట, విధి, నిషేధాలతో కూడిన జీవితమే మనిషిని రక్షిస్తుంది. కానీ లేకపోతే మనిషి పతనమైపోతాడు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. రెండు టెక్నిక్స్ ఉన్నాయి అర్జున. నేను ఒప్పుకుంటాను నువ్వు చెప్పేది కష్టమే, మనస్సు చంచలం, ప్రమాసి బలవతు దృఢం, అది చాలా బలమైనది, చాలా దృఢమైనది, మనస్సులో చాలా ఆందోళన వస్తాయి, అది చంచలమే, నేను ఒప్పుకుంటాను నువ్వు చెప్పింది, అందులో సందేహం లేదు. ఐ అగ్రీ విత్ యూ ఫుల్లీ కంప్లీట్లీ, నో డౌట్ ఇన్ దట్. నాకు తెలీదా మనసు సంగతి, నాకు తెలీదా, నువ్వు చెప్పింది అందులో 100% కరెక్ట్, అందులో ఏ సందేహం లేదు, అసంశయం, సంశయమే లేదు. నువ్వు చెప్పిన దాంట్లో ఫుల్ కూడా తప్పు లేదు అర్జున, కరెక్ట్. అసంశయం హే మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. చలం మన దుర్నిగ్రహం, చలమైనటువంటి చంచలమైనటువంటి మనస్సుని దుర్నిగ్రహం, నిగ్రహం చేయడం చాలా దుఃఖం, కష్టం. దుఃఖేన అంటే చాలా కష్టం అని, దుఃఖం అంటే ఇక్కడ కష్టం, అది నిగ్రహం చేయడం చాలా కష్టం మదపటేను లాగా. అయినా అయినప్పటికీ కూడా దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. అది డిఫికల్టే కానీ ఇంపాసిబుల్ కాదే, అది కష్ట సాధ్యమే కానీ అది దుస్సాధ్యం కావచ్చు కానీ అసాధ్యం కాదు. చూడండి తెలుగులో పదాలు, అది దుస్సాధ్యమే కానీ అసాధ్యం కాదు. అది నిగ్రహించడం, దాన్ని చక్కటి మార్గంలో తేవడం కష్టమే అయినప్పటికీ కూడా దాన్ని సాధించగలం, అసాధ్యం కాదు, సాధ్యమే, సాధ్యమే, దుష్కరమైనప్పటికీ సాధ్యమే. ఎలా సాధ్యం అంటావా, రెండే రెండు మార్గాలు, అభ్యాసం, వైరాగ్యం. వైరాగ్యం కావాలి మనస్సుకి. ఏ వస్తువు చూసినా, ఏ బంధాలు చూసినా, ఏ ఇవన్నీ చూసినా కూడా వాటిలో ఒక దోషం ఉందని గ్రహించాలి. దాని వెనకాల ఒక దోషం ఉంది, అతృప్తి, దుఃఖమిశ్రితం, బంధకత్వం. ఈ మూడు దోషాలను జ్ఞాపకం పెట్టుకోవాలి మనిషి. ఈ శరీరం మీద కావచ్చు, ఈ యొక్క పొజిషన్స్ మీద ఉన్న ఆస్తులు పాస్తులు వీటి మీద కావచ్చు, లేకపోతే బంధువులు బాంధవ్యాలు, మన ఇంట్లో వాళ్ల మీద మనకు ఉన్నటువంటి ప్రేమలు కావచ్చు, ఇవన్నీ వీటి వెనకాల దుఃఖమిశ్రితం, ఒక అతృప్తి, అన్నీ ఉంటాయి ఎప్పుడు. ఇది దోషమే కదా. ఈ దోషాన్ని గుర్తు పెట్టుకుంటే, వైరాగ్యం గనక ఉంటే నీకు వివేకం, బుద్ధి పనిచేస్తుంది కదా. వివేక వైరాగ్యాలు అని అర్థం అక్కడ. ఆ వివేకంతో ఉంటే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం ఉన్నదనుకో నీకు, అభ్యాసం చేస్తూ ఉండు. అభ్యాసం అంటే ఏమిటి, ఇక్కడ ఆత్మచింతన చెయ్యి. నేను ఆత్మస్వరూపాన్ని, శాస్త్రం చెప్పిందంటే ఇది పరమ సత్యం, నాకెందుకని అనిపించడం లేదు, కారణం ఏమిటి, నాకు వీళ్ళ మీద అందరి మీద రాగం, అనురాగం, ప్రేమ, అభిమానం, దేహాభిమానం, అహంకారం, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తగ్గించుకోవాలి. ఎందుకున్నది వీటి మీద అభిమానం, అవన్నీ అనిత్యం, అవన్నీ కూడా కొన్ని కాలం కొంతకాలమే ఉంటాయి, కనుమరుగైపోతాయి, వాటి మీద ఎందుకు తాపత్రయం నాకు అసలు, ఆ వ్యక్తులు ఆ సంబంధాల మీద ఎందుకు అంత తాపత్రయం, ఇవన్నీ పెట్టుకోబట్టే కదా నాకు మనస్సు చంచలంగా ఉంది, చెరించుతున్నది. అది చెరించడం వల్లనే కదా ఆత్మ మీదకి మనసు పోనంటున్నది. కనుక నాకు వైరాగ్యం లేదు కనుక మనసు చెప్పిన మాట వింటం లేదు. అర్థం అది. శాస్త్రంలో దోషం లేదు, గురువులో దోషం లేదు, మన బుద్ధిలోనే దోషం ఉంది. కనుక ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి ముందు. అందుకని శాస్త్రం వినడం అంటే ఏం లేదు, శాస్త్ర దర్పణం ఇట్లా మనల్ని చూపిస్తుంది, నువ్వు ఇట్లా ఉన్నావు అని చూపిస్తుంది మనకు శాస్త్రం. అందుకే చాలా మందికి భయం శాస్త్రానికి రావడానికి, చాలా మందికి భయం. ఎందుకంటే అవి చెప్పేవన్నీ నా దగ్గర ఉన్న లక్షణం. కృష్ణ పరమాత్మ చెప్తే ఆసరికి సంపద అంతా నా దగ్గర ఉంది, ఆయన అర్థంలాగా చూపిస్తున్నాడు, నాకు భయం, నేను రానంటాడు. లేదు లేదు, ఇవన్నీ చెడువి, ఇవన్నీ ఉండకూడదు, నేను మారాలి అని కోరుకునే వ్యక్తికి, దైవీ సంపత్తి కావాలనుకునే వాడికి అర్థం ఎందుకు చూసుకుంటాం. ముఖం మీద మరకలు ఉంటే తుడుచుకోవడానికి కదా, లేదు లేదు ఈ ముఖం నా ముఖం మీద మట్టి అంతా చూపిస్తుంది, మరకలు చూపిస్తుంది అని చెప్పి అర్థం చూసుకోకుండా ఉంటావా. అర్థం చూసుకునేటప్పుడు నా ముఖంలో ఏమేమి మరకలు ఉన్నాయో, మచ్చలు ఉన్నాయో, ఏదన్నా ఉంటే తుడుచుకోవడానికి, చక్కగా అలంకరించుకోవడానికి కదా అర్థం చూసుకుంటున్నావు. నేను బాగున్నాను, అందంగా ఉన్నాను అని చెప్పి అనుకునే చూస్తున్నావు అర్థం. అందుకని చూడకుండా ఉంటామా? శాస్త్రం కూడా అంతే. మన మనసులో ఉన్న కల్మషాలన్నీ ఏమిటి, మన బలహీనతలు ఏమిటి, మనం ఎక్కడున్నా మనకి ఎంత తెలియదని చూపిస్తుంది శాస్త్రం. మనంత అజ్ఞానంలో ఉన్నా అవివేకంలో ఉన్నా అని మనకు చూపిస్తుంది. అది తట్టుకోలేక చాలా మంది శాస్త్రానికి రాదు. ఏ నీ స్వరూపాన్ని నీ యొక్క తెలివి తక్కువతనాన్ని చూపిస్తుంటే ఎందుకు ఒప్పుకోలేవంటే అమ్మో. అందుకని శాస్త్రం చదివే వాళ్ళకి ఎంత తెలియదో తెలుస్తుంది. అర్థమైందా? అభ్యాసం చెయ్యి, వైరాగ్యం, ఈ రెండు వెపన్స్ అనమాట ఆయుధాలు పెట్టుకుంటే సాధ్యం అవుతుంది. తర్వాత చూస్తాం మిగతావి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.